ఈ సమయంలో ఎస్హెచ్జి సహవాసంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రభు మహాకృపను బట్టి ఎస్హెచ్జి మినిస్ట్రీ కొరకు రెగ్యులర్ గా ప్రార్థన చేయడానికి ప్రభు సహాయం చేస్తా ఉన్నారు. సో దేవుడు యొక్క ఎస్హెచ్జి సహవాసాన్ని బలంగా వాడుకుంటా ఉన్నారని విశ్వసిస్తా ఉన్నాం. సో ఈ సమయంలో మా కోసం కూడా మీరు ప్రార్థన చేస్తా ఉన్న విధానాన్ని బట్టి కూడా థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నాం. నా పేరు అనిల్ కుమార్, నా భార్య పేరు పద్మిని, ఇద్దరు పిల్లలు. మేము అస్సాం ప్రాంతంలో జోర్హాట్ అనేటువంటి ఒక ప్లేస్ లో ఉన్నాం. ఇక్కడ నేను ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా వర్క్ చేస్తా ఉన్నాను. దేవుడు మాకు ఇచ్చిన భారం ఏంటంటే, దేవుడు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండాలి, దేవుడు ఏది చేయమంటే అది చేయాలి. అంటే ఒక మాట చెప్పాలంటే, దేవుని చిత్తాన్ని చేయటం అనేది మన జీవితాలకు చాలా ప్రాముఖ్యం. అందువల్ల ప్రభు చిత్తంలో మేము ముందులాగిన మా కొరకు ప్రార్థన చేయండి. ప్రభు చిత్తంలో దేవుడు మమ్మల్ని వాడుకునేలాగిన ప్రార్థన చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని మనం దేని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం. జీవంగల ప్రభువా, యేసయ్యా, మీ కొందనాలు స్తోత్రములు నా తండ్రి. బలహీనుడం ప్రభువా, దయతో క్షమించండి, బలపరచండి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మీ సహాయాన్ని మాకు అనుకరించండి. అయా వాక్యం ద్వారా పురికొల్పబడటానికి, వాక్యం ద్వారా మమ్మల్ని మేము పరీక్షించుకోవటానికి, మీ నామాన్ని ఘనపరచడానికి సహాయం చేయమని యేసయ్య శక్తి గల మనుగల నామంలో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23-25, అలాగే 5-2 వచనాలు కూడా చదువుతారు. యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు, దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలియనంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను, వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యం పట్టిన వారిని, చంద్రరోగులను, పక్షవాయు గల వారిని వారు ఆయన ఎదుగు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరచెను. గల్లయ, దెకపోలి, ఎరుషలేము, యోధియా ప్రదేశం నుండి, యోధాను నాకు అవతల నుండి బహు జన సమూహములు ఆయనను వెంబడించెను. 5వ అధ్యాయం 1-2 వచనాలు ఆయన జనసమూహం చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింప సాగెను, ఆత్మ విషయమై దీనులైన వారు ధనిలు, పరలోక రాజ్యము వారిది. సో ఇక్కడ మనకు గాని మనం గమనిస్తే, ఆయన సమాజ మందిరంలో బోధించు, దేవుని రాజ్యమును గురించిన స్వార్థను ప్రకటించు, ప్రజల్లోనూ ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచు, గలియనంతటా సంచరించను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. ఆయన చాలా ఫేమస్ అయిపోతా ఉన్నాడు అనమాట. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి అనేక మంది ప్రజలు ఆయన వెంబడిస్తా ఉన్నారు. బహుజనులు, బహుజన సమూహములు ఆయన వెంబడించను అని ఉందన్నమాట అక్కడ. సో ఒక ఎంత ఫేమస్ అంటే, ఆయన ఒక ఊర్లోకి వస్తున్నారంటే జనాలు గుంపులు గుంపులు అయిపోతా ఉన్నారంటే, అవసరమైతే ఆయన ఒకవేళ ఎక్కడికి వెళ్ళినా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని కొరకు అనేక జనాలు వెంబడిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. క్రౌడ్, బహుజన సమూహాలు ఆయన వెంబడిస్తా ఉన్నారు. సో ఇంకొక విషయం చూస్తే, 5వ అధ్యాయం మనం చూస్తే, ఆయన ఆ జన సమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎదుకు వచ్చిరి. ఇక్కడ రెండు రకాల గుంపులు ఉన్నారండి. ఒక గుంపు ఏంటంటే ఆయన్ని వెంబడించే జన సమూహం, ఒక గుంపు ఉంది. ఇంకొకళ్ళు ఎవరంటే ఆయన అంబుడిచేటువంటి శిష్యులు ఇంకొక గ్రూప్ అన్నమాట. ఇక్కడ కానీ మనం చూస్తా ఉన్నప్పుడు ఆయన కీర్తి చాలా ప్రభావితం అయిపోతా ఉంది. ఎందుకంటే ఆయన చేసిన కార్యాలు అలాంటివి, ఆయన చేసిన అద్భుతాలు అలాంటివి. సో ఆయన కీర్తి చాలా ఫేమస్ అయిపోతా ఉండన్నమాట. అనేక మంది ఆయన వెంబడిస్తా ఉన్నారు, ఆయన వెంబడిస్తా ఉన్నారు. సో ఇక్కడ ఈరోజు ఈ వర్తమానం ఏంటంటే ఆయన వెంబడించేటువంటి క్రౌడ్, జన సమూహం, ఒక గుంపు ఉందన్నమాట. ఆ గుంపు అనేది ఒక గ్రూపు. అలాగే రెండవ గుంపు ఏంటంటే ఆయన వెంబడించేటువంటి శిష్యులు అన్నమాట, అది రెండో గ్రూపు. సో ఏ గ్రూపులో నువ్వు నేనున్నావో పరీక్షించుకోవాలన్నమాట. జన సమూహాలు ఆయన ఎందుకు వెంబడిస్తున్నాయి అనేది కూడా మనం కొంత అబ్జర్వ్ చేయాలి. అసలు నిజంగా శిష్యుడు అనేటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు అనే విషయాన్ని కూడా మనం కొంత అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ కానీ చూస్తే మనం యేసుప్రభు వారిని కూడా జన సమూహాల్ని ఆయన ఏం చేశాడంటే ఆయనకి సువార్త ప్రకటించాడు. అలాగే రోగుల్ని బాగు చేయటం, ప్రతి ఒక్క అవసరతలు ఉన్నటువంటి వారి యొక్క ఏదైతే రోగంతో వారు ఇచ్చారో అది ఏ రోగమైనా సరే ఆయన వారిని బాగు చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే ఆయన స్టాటిస్టిక్స్ కూడా ఎలా ఉన్నాయంటే జన సమూహాలకి చేసేది ఒక విధంగా ఉంటుంది. అలాగే తర్వాత కనుక మనం చూస్తే ఆయన శిష్యులకి ఆయన చెప్పేది ఇంకో విధంగా ఉంటుంది అన్నమాట. ఈ జన సమూహాల యొక్క నీడ్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ మెచ్యూరిటీ, వాళ్ళు ఏంటంటే వాళ్ళు కొన్ని అవసరతల కోసం ఆయన దగ్గరకు వస్తూ ఉంటారు. అయితే ప్రేమగల దేవుడు, దయగల దేవుడు వారి అవసరతలు తీరుస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన కరుణగల దేవుడు, ఆయన దగ్గరకు వచ్చిన ఎవరినైనా సరే ఆయన వారి ఏదో ఏ అవసరంతో వస్తారో వారి అవసరం దేవుడు తీరుస్తూ ఉంటాడు. సో నా జీవితంలో కూడా ప్రభు దగ్గరికి మొట్టమొదటి దినాల్లో ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు చాలా అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకరాలను చేశాడు. సో ఒకసారి నేను నీళ్ళల్లో కొట్టకపోతా ఉన్నాను ఒక నదిలో, ఆల్మోస్ట్ లోపలికి వెళ్ళిపోయాను ఒక సుడిగుండంలోకి. చచ్చిపోతున్నటువంటి టైంలో యేసు ప్రభువా నన్ను కాపాడు అని ప్రార్థన చేసినప్పుడు ఒక రాయి నన్ను పైకి లేపిందన్నమాట, ఒక రాయి. సో ఆ యొక్క అద్భుతం నా జీవితాన్ని ఆయన వెంబడించడానికి చాలా ఉపయోగపడింది ఆ అద్భుత కార్యం నా జీవితంలో. ఇక్కడ మాకు అస్సాంలో కూడా ప్రణబ్ భుయన్ అని ఒక యంగ్ పాస్టర్ గారు ఉంటారన్నమాట, జస్ట్ 32-35 ఇయర్స్ ఏజ్ ఉంటుంది అంతే. ఆయన దగ్గర కూడా వింటా ఉన్నప్పుడు భలే మొన్న ఈ మధ్య కలిసాం అన్నమాట. ఆయన అంటే అంత రిచ్ ఏం కాదు, అస్సాంలో ఎక్కువగా వరదలు కొంచెం ఎక్కువగా వస్తుంటాయి, వర్షాలు పడుతుంటాయి. సో హౌస్ గోడ అనేది పెద్ద వర్షం అయ్యేసరికి గోడ ఒకటి చీలిపోయిందన్నమాట రెండిట్లుగా. నైట్ ఏం చేయాలో అర్థం కాక ఆయనక మోకాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, ప్రభా ఈ గోడ కట్టుకోవాలంటే నా ఇప్పుడు నా వల్ల కాదు, వాటర్ వస్తున్నాయి ఏం చేయాలని ప్రార్థన చేసినప్పుడు చాలా అద్భుతంగా గోడ మళ్ళీ కలిసి ఆ గోడ చీలిపోయిన గోడ కలిసిపోయిందన్నమాట. దేవుడు ఎంత మిరాకిల్ చూడండి. అలాగే ఒకసారి ఆయన అదర్ ఫేత్ నుంచి వచ్చిన వ్యక్తి అనమాట, వాళ్ళ చుట్టాలందరూ వచ్చి నీ దేవుడు అయితే వర్షం వస్తుంది కదా, నిజంగా నువ్వు దేవుడు అయితే ఈ వర్షం రాకుండా పాలు పోయేటట్టుది అని అడిగారనమాట ఆయన. ఆయనకి ఏది అర్థం కాక ప్రభువాని ప్రార్థన చేస్తే వర్షం బదులుగా వర్షం అక్కడ ప్రార్థన చేసిన చోట పాలు పడ్డాయి అనమాట, పాలు వచ్చినాయి వర్షంలో. లైక్ అనేక అద్భుతాలు దేవుడు చేస్తాడు ఆయన. నేటి దినాల్లో కూడా మనం అనేక అద్భుతాలు చూస్తా ఉన్నాం, అద్భుతాలు చేస్తారు కూడా. ఆయన గొప్ప దేవుడు. అయితే ఈ క్రౌడ్ ఆయన చాలా ఇలాంటి అద్భుతాలు, అనేకమైన అద్భుతాలు విని, అనేక అద్భుతాలు మేబీ స్పీకర్స్ చెప్పే మా లాంటి మాటలను బట్టి కావచ్చు, లేకపోతే ఇంకా కొంతమంది అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళ ఈ సాక్ష్యాలను బట్టి కాబట్టి చాలా మంది జనాలు సహజంగా వెంబడిస్తూ ఉంటారు, ప్రేమ అయిపోతూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ క్రౌడ్ అనేది, ఈ బహుజన సమూహములు వెంబడించేటువంటిది, ఈ ప్రభువు యొక్క స్ట్రాటజీ చూసినప్పుడు కానీ మనం చూస్తే వాళ్ళని ఆయన ట్రీట్ చేసిన విధానం ఒక విధంగా ఉంటుంది. తర్వాత మనం చూద్దాం అక్కడ 5వ వచనం. ఆయన ఆ జనసమూహం చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎదుకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధించసాగిను. అంటే ఆయన శిష్యులతో ఆయన మాట్లాడుతున్న మాటలు చూడండి ఎలా ఉన్నాయో. మొట్టమొదటి మాట ఏంటి? ఆత్మ విషయమై దీనిలో అయిన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. సో ఆ ధన్యతల గురించి, అలాగే ఎలా ఒక శిష్యుడు బ్రతకాలో, ఏ విధంగా జీవించాలో, ఈ ఈ యొక్క మనకు తెలుసు కొండ మీద ప్రసంగం అనేటువంటిది, ఆయన శిష్యులతో మాట్లాడుతున్న విధానం. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక సత్యం ఏంటంటే, యేసు ప్రభు వారి యొక్క జీవితంలో ఎక్కువ సమయం ఆయన గడిపింది క్రౌడ్తోనా శిష్యులతోనా అని కానీ మనం చూస్తే శిష్యులతో ఎక్కువ గడిపాడు అన్నమాట. వ్యక్తిగతంగా శిష్యులతో ఆయన ఆయన బాధ, ఆయన తపన, ఆయన వేదన, ఆయన యొక్క ప్రిపరేషన్ అంతా కూడా ఒక పక్క స్వార్థ ప్రకటిస్తూ, ఇంకో పక్క ఆయన గడుపుతున్న సమయం ఏంటంటే నశించిపోతున్న వారిని రక్షిస్తూ శిష్యులను తయారు చేయడం ఆయనకున్నటువంటి భారం అన్నమాట. సో ప్రియ అన్న అక్క, మన జీవితాల్లో కూడా నాయకుడు ఎప్పుడు కూడా నాయకుల్ని తయారు చేయాలి, శిష్యుల్ని తయారు చేయాలి. నువ్వు స్పెండ్ చేసే సమయము మరి జనసమూహంతో ఎక్కువగా ఉంటుందా, శిష్యుల్ని తయారు చేసే విధంగా ఎక్కువ ఉంటుందా? నేటి దినాల్లో ప్రజలు ఎలా తయారైపోయారంటే ఎక్కువ శాతం నాయకులు కూడా క్రౌడ్ కావాలన్నమాట, వాళ్ళకి జనాలు కావాలి. జనాలు ఎక్కువ ఉంటే వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉంటుంటారు అన్నమాట. అందుకనే మనం చూస్తా ఉంటే చాలా మినిస్ట్రీస్ ఏమైపోయినాయంటే డబ్బులు ఇచ్చి జనాలు తీసుకొస్తా ఉన్నారు అన్నమాట. ఒక మీటింగ్ పెట్టడం, అనేక మందిని జనాలను పోగు చేయటం, ఎంత కష్టపడతారో దానికోసం, జనాలను పోగు చేసే కోసం. కానీ ఆ శిష్యులను తయారు చేసే విషయంలో వాళ్ళు స్పెండ్ చేస్తున్న సమయం ఎంత అంటే చాలా తక్కువ. మీటింగ్ అయిపోద్ది, తర్వాత ఎవరి దావనాలు వెళ్ళిపోతారు అంతే, ఏముండదు అక్కడ. కానీ ఆ నాయకుడు ఎప్పుడు కూడా శిష్యులను తయారు చేసే విషయంలో కానీ ఫెయిల్ అయిపోతే చేసేటువంటి పరిచయం అంతా కూడా అది ఉపయోగం లేకుండా పోతుంది అన్నమాట. దేవుని యొక్క యేసు ప్రభువాని కానీ మనం చూస్తా ఉన్నప్పుడు ఆయన ఎక్కువ గడిపింది కేవలం, అఫ్కోర్స్ చాలా మంది ఆయన్ని శిష్యులు, జనరల్ గా 12 మందిని ఆయన ఎంత స్టాటిస్టిక్స్ గా వాళ్ళతో గడపటం, వాళ్ళతో స్పెండ్ చేయటం, వాళ్ళతో కలిసి జీవించటం. అంటే ఒక మాట చెప్పాలంటే నాయకుడు ఎప్పుడు కూడా శిష్యులను తయారు చేసే భారాన్ని కలిగి ఉంటాడు, శిష్యత్వాన్ని. ఒక విశ్వాసి ఎప్పుడు కూడా నిజమైనటువంటి శిష్యుడు శిష్యుని తయారు చేస్తాడు అన్నమాట. అది మేజర్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అయితే ఇక్కడ ఈ క్రౌడ్ ఎలా ఉన్నారు ఏంటి అని కానీ మనం చూస్తే కొంత మనం ఆలోచిద్దాం. ఇక్కడ మొట్టమొదటి యొక్క గుంపుని మనం కానీ మనం చూస్తే యోహాను సువార్త 6:2. యోహాను సువార్త 6:2 ఎవరన్నా ఒకవేళ చదివితే చదవచ్చు, మంచిది, ఇంకా నాకు కూడా కొంత బాగుంటుంది. యోహాను సువార్త 6:2
రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి.
చాలు చాలు, రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలు చూసి బహుజనులు ఆయనను వెంబడించిరి. బహుజనులు ఆయన వెంబడించారన్నమాట. ఎందుకు? సూచక క్రియలు అన్నమాట, సూచక క్రియలు. అద్భుతాలు కావాలి జనాలకి, అర్థమవుతుందా? అయితే మనం కానీ చూస్తా ఉన్నప్పుడు అలాగే అదే అధ్యాయంలో మనం చూస్తే 26వ వచనం. యేసు, మీరు సూచనలను చూచడం వలన కాదు గాని రొట్టెలు పూజించి తృప్తి పొందటం వలనే నన్ను వెదకుచున్నారని మీకు నిత్యముగా చెప్పుచున్నాను. రొట్టెలు భుజించి తృప్తి పొందటం వల్ల నన్ను వెదగుతున్నారని మీతో నిశ్చయంగా చెప్తున్నాను, నిశ్చయంగా చెప్తున్నాను. ఆ ఫుడ్ కోసం వచ్చే జనాంగం ఒకటి ఉందన్నమాట. ఫుడ్ దినాల్లో మీటింగ్స్ అంటే మంచి ఫుడ్ కావాల, నాయకులు కూడా అట్లనే తయారు చేస్తారు అన్నమాట జనాల్ని మంచిగా ఉంటే. సో ఇంకా కానీ మనం చూసుకుంటా వెళ్తే మత్తయి సువార్త 19వ అధ్యాయం 2వ వచనం కానీ మనం చూస్తే ఒక మాట ఉంటుంది అన్నమాట అక్కడ 19:2. యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తర్వాత గలీలయా నుండి యొర్దాను యూదయా ప్రాంతంలోకి వచ్చును. బహు జన సమూహంలో ఆయన వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థపరిచిన. సో ఇంకా కొన్ని వచనాలు కనుక మనం చూసుకుంటా వస్తే యోహాను సువార్త 6:15 మనం చూస్తే అక్కడ ఒక మాట ఉంటుంది అన్నమాట. రాజుగా చేయుటకు వారు వచ్చి తను బలవంతంగా పట్టుకుని పోతున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళను. దే నీడ్ టు మేక్ ఎ కింగ్, పొలిటికల్ అన్నమాట. కొంతమంది ఆయన ఎందుకు వెంబడిస్తా ఉన్నారంటే ఆయన ఈ భూమి మీద రాజుగా చేయాలని చూస్తున్నారు అన్నమాట. పాలిటిక్స్, పొలిటికల్ గా ఒక రెవల్యూషన్ రాయాలి, వీళ్ళు భయంకరంగా మనల్ని హింసిస్తా ఉన్నారు, ఈయన కానీ చేసేస్తే మన పని బాగుంటది, చక్కగా రొట్టెలు తింటా మంచిగా తిరగవచ్చు, మంచి అద్భుతాలు అనుకుంటా ఉన్నారు కొంతమంది. సో మార్కు సువార్త 3:2 మనం కానీ చూస్తే అక్కడ కూడా చాలా చక్కగా ఒక మాట ఉంటది, చూద్దాం. సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఊజ చేయగల వాడు ఒకడు ఉండెను. అచ్చట వారు అని ఆయన మీద నేరం మోపవాలని ఉండి విశ్రాంతి దినమున వారిని స్వస్థపరచనేమని ఆయనను కనిపెట్టుచున్నది. నేరం మోపాలని, ఇది చూడండి, నేరం మోపం. సో క్రిటిక్స్, కొంతమంది క్రిటిసైజ్ చేసే గ్రూప్ ఒకటి ఉందన్నమాట. దాని గురించి వాళ్ళు ఎప్పుడు క్రిటిక్సైజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళ పని ఏంటంటే ఎక్కడ లోపాలు వెతుకుదామా, ఈ చెప్పే బోధకుని విషయం కావచ్చు, లేకపోతే మినిస్ట్రీ విషయాలు కావచ్చు, లేకపోతే వ్యక్తిగతంగా జడ్జిమెంటల్ మైండ్ అనమాట, వ్యక్తిని దూషించటాలు ఎక్కువగా. ఈయన ఏంటి ఏం చెప్తున్నాడు ఈయన, లేకపోతే ఈయనేంటి ఈయన జీవితం నాకు తెలుసులే. క్రిటిక్స్, నేరం మోపాలని, తప్పులు పట్టుకోవాలని చూసేటువంటి వాడు. రిలీజియస్ అనమాట అక్కడ, అది చూడండి ఏం జరిగింది అక్కడ. విశ్రాంతి దినం వాడిని స్వస్థపరిచినేమని ఆయన కనిపెట్టు చుండరి, ఆయన నీవు లేచి మధ్య నిలువమని ఊస చేయగాలి వానితో చెప్పి వారిని చూసి విశ్రాంతి దినం మేలు చేటు ధర్మా కీడు చేటు ధర్మా. రిలీజియస్ ఓరియంటెడ్ అనమాట, రిలీజియస్ మతాన్ని కొంతమంది ఉన్నారన్నమాట ఫాలో అయ్యేటువంటి వాడు. మతం. సో కొంతమంది ప్రేక్షకులుగా ఉంటా ఉన్నారు, స్పెక్టేటర్స్ అనమాట. ప్రేక్షకులు ఎలా ఉంటారండి, క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది అనుకోండి, అందరూ వస్తారు, చప్పట్లు కొడతారు కదా, మంచిగా ప్రేక్షక పాత్ర పోషిస్తా ఉంటారు. ఆ సూపర్ బ్రదర్, ఎక్సలెంట్ బ్రదర్, బల చేస్తున్నావు బ్రదర్ సేవ, అసలు ఏం చెప్పావు బ్రదర్ వాక్యం, అసలు నువ్వు చెప్తుంటే వాక్యం మామూలు లేదు బ్రదర్ అసలుకి. అర్థం, స్పెక్టేటర్స్ అనమాట, చప్పట్లు కొడతా ఉంటారు, కేకలేస్తా ఉంటారు, అరుస్తుంటారు. అర్థమవుతుందా, ఆట మాత్రం ఆడరాళ్ళు. అర్థమవుతుందా, వెళ్ళిపోతా ఉంటారు. కొంతమంది విమర్శకులు విమర్శిస్తూ ఉంటారు, ఎక్కడ పట్టుకుందామని చూస్తుంటారు అన్నమాట, ఎక్కడ పట్టుకుందామని చూస్తూ ఉంటారు. కొంతమంది అయితే అసలు ఇక అద్భుతాల కోసం వస్తూ ఉన్నారు అన్నమాట, ప్రమోషన్ కావాలి నాకు. ఎందుకు వస్తారంటే సావాసానికి ప్రేరుకి ప్రమోషన్ కావాలి, లేకపోతే ఎందుకు వస్తారంటే మా అబ్బాయి బాగోవాలి, మా అబ్బాయికి మెడికల్ సీట్ కావాలి, లేకపోతే మా భార్య స్వస్థపరచబడాలి, నాకు గవర్నమెంట్ జాబ్ కావాలి, మిరాకిల్స్, దేవుడు నాకు మగపిల్లడు పుట్టాలి. అర్థమవుతుంది, అద్భుతాలు అద్భుతాలు కోసం వచ్చే గుంపు కూడా ఒక గుంపు ఉందన్నమాట. పొలిటికల్ పవర్ మాంగర్స్ ఉన్నారు కొంతమంది ఈ గ్రూప్ లో. రాజును వాళ్ళ యాటిట్యూడ్ అండి, దేవుడు ఏం చెప్తున్నాడా ఏం చేద్దామా ఈ టైప్ కాదనమాట. పవర్ మాంగర్స్ ఉన్నారు కొంతమంది, సావాసులు నాకు ఒక పవర్ కావాలి, ఏదో ఒకటి నన్ను ఒక మంచి ప్రెసిడెంట్ గును, లేకపోతే సెక్రటరీ గును, ట్రెజరర్ గును. పవర్ మాంగర్స్ ఉన్నారు అన్నమాట. రిలీజియస్ పీపుల్ ఉన్నారు, మతం ఇంకా చాలా మంది ఇంకా మతాన్ని వదలట్లేదండి. దశంభాగం ఇచ్చాను బ్రదర్ నేను అంటారు, దశంభాగం కంపల్సరీగా ఐదింటికి నేను కంపల్సరీగా అటెండ్ అవుతానండి, వస్తారు కంపల్సరీ జనాలు. లేదా కొంత నేను సండే పక్కగా చర్చికి వెళ్తానండి, సండే చర్చి మానండి. ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటానండి, ప్రతి శుక్రవారం 40 దినాలు ఉపవాసం ఉంటానండి. ఉండొచ్చు ఉండకూడదని కాదు నేనది, కానీ కేవలం ఒక ఆ దినాలను ఆచరిస్తూ లేకపోతే ఏదో నేను ప్రతి వారం అటెండ్ అవుతున్నాను, ప్రతి రోజు నేను బైబిల్ చదువుతాను, పడుకునే ముందు ప్రార్థన చేస్తాను, ఇవన్నీ జీవితం మారకుండా ఇవన్నీ ఏదో జనరల్ గా చేసే గుంపు గుంపు ఉంటుంది అన్నమాట. అది వీళ్ళు వచ్చారు కానీ ఒక వ్యక్తిని బాగు చేస్తే విశ్రాంతి దినాన్ని గురించి ఆలోచిస్తున్నారన్నమాట. అందువల్ల ఒకసారి మనం ఆలోచిద్దాం, ఒకసారి మనం ఆలోచిద్దాం. సో స్పెక్టేటర్స్ గా ఉంటా ఉన్నామా, లేకపోతే క్రిటిక్స్ విమర్శలు చేసే గుంపులో ఉన్నామా, లేకపోతే మెరాకిల్స్ అద్భుతాల కోసం ఒకవేళ దేవుని అంబడిస్తా ఉన్నామా, లేకపోతే పవర్ మాంగర్స్ పొలిటికల్ గా కొంతమంది, సో కొంతమంది ఎలా ఉంటారంటే మాది ఒక గ్రూప్ అనే టైప్లో జాయిన్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారన్నమాట. మాదంతా ఒక సహవాసం, లేకపోతే మేమంతా కొంతమంది ఈ మధ్య చూసినప్పుడు ఏంటంటే కులాల వారిగా గ్రూపులు ఉన్నాయి నేటి దినాల్లో సహవాసంలో కూడా, ఎందుకంటే ఏదైనా అవసరం వస్తే హెల్ప్ చేస్తారని. లేకపోతే కొంతమంది మాది మెడికల్ గ్రూపు, లేకపోతే మాది పోలీసు గ్రూపు, లేకపోతే మాది ఇంకొకటి విద్యుశాఖ గ్రూపు, మంచిదే కానీ ఆ యాటిట్యూడ్తో జాయిన్ అయితే చాలా ప్రమాదం అన్నమాట. మాది ఒక గ్రూపు, ఒకళ్ళకొకళ్ళకి ఏదైనా హెల్ప్ చేసుకోవాలి, సహాయం చేసుకోవాలి అంటే బయట కూడా మనం లోకస్తులు చూస్తున్నాం కదా, చాలా గ్రూప్స్ ఉంటాయన్నమాట. ఎవరికన్నా అన్యాయం జరిగిందంటే వెంటనే అందరూ కలిసి ఆ టైప్లో కొంతమంది ఏం చేస్తారంటే జాయిన్ అవుతుంటారు, సభ్యత్వం తీసుకుంటా ఉంటారు అన్నమాట. సో యేసు ప్రభువారిని గారు మనం చూస్తా ఉన్నప్పుడు ఆయన విధానం ఎలా ఉందంటే, మనం ఆ యొక్క మత్తయి సువార్తలో గారు మనం చూస్తే ఆయన ట్రీట్ చేసిన విధానం, గ్రూప్ను ఒక విధంగా ట్రీట్ చేశాడు, వాళ్ళ దగ్గర ఓన్లీ అద్భుతాలే చేశాడు, సువార్త మాత్రం చెప్పాడు. కానీ అది చూస్తాం ఐదో అధ్యాయంలో చూస్తే ఆయన జనసమూహం చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపు సాగిన, ఇక 5 నుంచి 7 అధ్యాయం వరకు అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపు సాగిన. జన సమూహములతో ఆయన మాట్లాడే బోధ వేరుగుంది, శిష్యులతో ఆయన మాట్లాడుతున్న బోధ వేరుగా ఉంది. ఇప్పుడు ఒక మనం క్రౌడ్ను చూసాం, క్రౌడ్ ఎలా ఉన్నారు ఏంటి అనేటువంటిది. సో ఇక్కడ నుంచి మనం అసలు శిష్యులతో శిష్యుల యొక్క జీవితాలు ఎలా ఉన్నాయో, శిష్యుల గురించి అసలు ఎలా ఉన్నారో కూడా మనం చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 6:68 చదువుతారండి ఎవరైనా, 6:68. యా నేనే చదువుతాను, అఫ్ కోర్స్ మేబీ మీకు ఇబ్బంది ఉండొచ్చేమో. 6:68 సీమోను పేతురు, ప్రభువా ఎవను యొద్దకు వెళదాము, నీవే నిత్య జీవము మాటలు గలవాడవు. అలాగే దానికి ముందు 66 గాని మనం చూస్తే యోహాను సువార్త 6:66 మరియు ఆయన 65 చదువుతాం, మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహం బట్టి కంటే ఎవడునూ నా యొద్దకు రాడని ఈ హేతును బట్టి మీతో చెప్పితున్నాను. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్లిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగుగా సీమోను పేతురు ఏమని అడుగుడండి, ఆయన శిష్యుల్ని, ఆయన తయారు చేసినటువంటి ఆయన శిష్యుల్ని ఆయన అడుగుతున్నాడు, మీరు కూడా వెళ్ళిపోతారా అని అడిగితే ఏమన్నాడు చూద్దాం. ప్రభువా ఎవని ఎందుకు వెళుదమాయా, ఎక్కడికి వెళ్తామా మేము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, ఎక్కడికి వెళ్తామయ్యా మేము, నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తామయ్యా, నువ్వు తప్ప మాకు ఎవరున్నారయ్యా దిక్కు, నిత్య జీవపు మాటలు నీ దగ్గరే ఉన్నాయ్యా. సో నిజమైన శిష్యుడు దేవుని యొక్క మాటలకు ప్రయారిటీ ఇస్తాడండి, దేవుని యొక్క వాక్యానికి ప్రయారిటీ, నిత్య జీవపు మాటలు ఇవి. దేవుని మాటలు ఏదో అనిల్ కుమారో లేకపోతే మహేష్ గారో లేకపోతే ఇంకొకరు కాదండి, ఇది దేవుని మాటలు ఇవి. చాలా జాగ్రత్తగా మనం దేవుని యొక్క వాక్యాన్ని వినేటప్పుడు కానీ చదివేటప్పుడు కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని మాట, దేవుని మాట, దేవుని మాట, నిత్య జీవపు మాటలు ఇవి. దేవుని వాక్కు, దేవుని స్వరం ఇది, దేవుని మాటలు ఇవి. ఈ మాటలు నా మాటలు కాదు అసలు, ఇవి అది ఎక్కడికి వెళ్తామే మేము అంటారన్నమాట. నిజమైన శిష్యుడు ఎలా ఉంటాడంటే ఆయన మీద ఆధారపడతాడు అన్నమాట. ఆయన వాక్యం కొరకు ఎప్పుడు తపన కలిగి ఉంటాడు అన్నమాట, తపన కలిగి ఉంటాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అలాగే మనం చూద్దాం ఇంకా శిష్యుడు ఎలా ఉంటాడో మనం చూద్దాం. ఒక్కసారి మత్తయి సువార్త 16:24 చదువుతా చూడండి. అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనా నన్ను వెంబడింపకూడనల్ల తన్ను తాను ఉపేక్షించుకుని తన శిలువునెత్తుకుని నన్ను వెంబడింపగలను. తన్ను తాను ఉపేక్షించుకుంటాడన్నమాట, తన్ను తాను తగ్గించుకుంటాడు. నేను అనేది పోతుందిక, ఐ అనేది పోతుందిక, నేను ఒక ఇది అనేది ఉండదిక. తన్ను తాను ఉపేక్షించుకుని తన శిలువునెత్తుకుని నన్ను వెంబడిపోను. తన ప్రాణం రక్షింపకొని గోరువాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకును. చూసారా శిష్యుడు ఎలా ఉంటాడంటే, దేవుని కోసం ప్రాణం పెట్టడానికైనా సిద్ధమైపోయాడు అన్నమాట. తగ్గించుకుంటాడు. ఇంకా మనం చూద్దాం లూకా సువార్త 7:7 36 పరిసయ్యులు ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయన అడిగాను. ఆయన ఆ పరిసరింటికి వెళ్లి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్ముడు అనే ఒక స్త్రీ యేసు పరిసరి అంట భోజనం కూర్చున్నాడని తెలుసుకుని ఈ యొక్క బుడ్డీలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదం లేదు నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదమును ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయుడు అది చూచి ఈయన ప్రవక్త అయినడలా తనను ముట్టుకుని ఈ స్త్రీ యువతియో ఎటువంటిదో ఇరిగి ఉండెను, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకున్నాను. అందుకు యేసు, సీమోను నీతో ఒక మాట చెప్పు. ఇక్కడ మనం అంతా తెలిసేవాట. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయినా కనుక అతడు వారి యొద్ద క్షమించను, కానీ వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించను. అంటే ఇక్కడ మనం కానీ చూస్తే ఈ స్త్రీ పాపాత్మురానటువంటి స్త్రీ అన్నమాట కదా. అంటే ఏం చేస్తున్నాం వచ్చి కన్నీళ్లు కారుస్తుంది ఆయన దగ్గరకు వచ్చి, కన్నీళ్లతో ఆయన పాదాలు కడుగుతా ఉందన్నమాట. అంటే నిజమైన శిష్యుడు ఎప్పుడు కూడా తన పాపమును దేవుడి దగ్గర ఒప్పుకుంటా ఉంటాడు. తన పాపాన్ని బట్టి దేవుడు తన్ని ఎంతగా ప్రేమించాడో తన జీవితాన్ని బాగు చేసుకుంటా ఉంటాడనమాట. చచ్చిపోయేంత వరకు అయ్యా ఇంకా ఏముందా నా బతుకులో మార్చుకోవాల్సింది, ఇంకా నేను ఎక్కడ మారాలయ్యా నా జీవితం ఇంకా. ఇది శిష్యుడి యొక్క లక్షణం. శిష్యుడి యొక్క లక్షణం ఏంటంటే ఎప్పుడు కూడా ఆ స్త్రీ వలె ఆ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాడు. అయ్యా ఇలాంటి బతుకు నన్ను బాగు చేశావయ్యా, అయ్యా నన్ను ఎంతగా బాగు చేశావయ్యా, అయ్యా నేను ఇంత భయంకరమైన పాపిని, నన్ను నేను ఏమి చేయగలనయ్యా నీ కొరకు అని ఏడుస్తూ ప్రభు పాదాల చింతలో ఎప్పుడు కూడా కరెక్ట్ చేసుకుంటా ఉంటారన్నమాట. ఇది శిష్యత్వం అనేటువంటిది. నిజమైన శిష్యుడు లేకపోతే శిష్యురాలు చేసే పని ఏంటంటే, నిజంగా దేవుని మనం వెంబడిస్తుంటే మనం చేసే పని ఏంటంటే, నీ జీవితంలో నా జీవితంలో పరిశుద్ధపరచబడతా ఉండాలి. దేవుని పాదాల చెంతలో ఎప్పుడు కూడా
మన మన బ్రతుకుని మన హృదయంలో ఉన్నటువంటి ఆ మలినాన్ని కడుక్కుంటూ ఉండాలి. ఇదన్నమాట, ఇది మన జీవితంలో జరగాలి. ఇంకా దాన్ని మనం చూస్తే రోమా 3:11 ఒకటి ఉంటుంది అన్నమాట. రోమా పత్రిక 3:11 వచ్చిన ముందెక్కడ, నీతిమంతుడు ఒక్కడను లేడు, గ్రహించువాడెవడం లేడు, దేవుని వెతుకువాడెవడను లేడు. దేవుణ్ణి వెతుకుతా ఉంటాడు, దేవుణ్ణి వెతుకుతా ఉంటాడు. అర్థమవుతుంది? మనం చూసాం కదా మత్తయి సువార్తలో మొట్టమొదటి మాట ఏంటి, ఆత్మ విషయమై దీని లేని వారు ధన్యులు. అంటే ఒక మాట చెప్పాలంటే విశ్వాసం ఎప్పుడు కూడా ఒక బెగ్గర్ లాగా దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు ఆత్మ కొరకట వెతుకుతూ ఉండాలన్నమాట. అయా అయా మీ ఆత్మ చో నన్ను నింపయా, అయా మీ ఆత్మ సహాయాన్ని నాకు అనుగ్రహించాయా, ఆత్మ చేతనను నడిపించాయా, ఆత్మ చేతనను నడిపించాయా అని ఆయన్ని ఆయన్ని వెతుకుతూ ఉంటారు. దేవుణ్ణి వెతకాలి, దేవునితో సమయాన్ని గడపాలి. అర్థమవుతుందా? అదనమాట. సో అలాగే ఇంకా కొన్ని విషయాలు మనం చూద్దాం ఇక్కడ. 2 Timothy 4:20 వచ్చిన ఒకసారి గమనిద్దాం. 2 Timothy 4:20 ఒక మాట ఉంటుంది ఇక్కడ చూద్దాం. ఎరస్తు కొరింతులో నిలిచిపోయాను, త్రోఫిము రోగి అయినందున అతన్ని మిలేతులో విడిచి వచ్చి తిని. వాస్తవంగా ఇక్కడ కానీ మనం చూస్తే పౌలు గారు తోటి పరిచారకునటువంటి త్రోఫిము రోగి అయినందున ఏం చేశాట, అతను మిలేతులో విడిచి వచ్చి తిని. వాస్తవంగా పౌలు గారు చాలా అద్భుతాలు చేశాడు కదా, చనిపోయిన వ్యక్తిని కూడా ఎన్నో అద్భుతాలు చేసినటువంటి వ్యక్తి తన తోటి పరిచారకుడిని ఎందుకు స్వస్థపరచలేకపోయాడు, ఎందుకు ఆయన అక్కడ వదిలిపెట్టి వచ్చాడు. శీతాకాలం రాకముందు వచ్చుటకు ప్రభు ప్రయత్నం చేయము అని అక్కడ వదిలిపెట్టి వచ్చినట్లు చూస్తా ఉన్నాం. ఎందుకు స్వస్థపరచలేదు? ఇక్కడ మనం కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన సత్యం ఉందన్నమాట. సో కొంతవరకే స్వస్థతలు, నువ్వు దేవుడు నమ్ముకోవటానికి వరకు దేవుడు కొన్ని అద్భుతాలు నీ జీవితాల్లో చేస్తాడు. కానీ నువ్వు మెచ్యూర్డ్ అయిన తర్వాత, దేవుల్లో ఎదిగిన తర్వాత, ఆయన శిష్యునిగా తయారైన తర్వాత ఇక అద్భుతాలు ఉండవు. ఇంకా నువ్వు నాకు దేవుడు ఇది చేస్తేనే నేను వెంబడేస్తాను, అది చేస్తేనే నేను వెంబడేస్తాను అనుకోండి, సంథింగ్ ఈజ్ రాంగ్. ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఆయన ఏమన్నాడు, మీరు మనం ప్రకటన గ్రంథం చూసినట్టు వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు అని ఉంటుంది అనమాట. ప్రకటన గ్రంథం ఎవరు వీళ్ళందరంటే మహాశ్రమలు ఎదుర్కొని వచ్చారట. ఇది కొడతర అవసరమైతే, తిడతర అవసరమైతే నువ్వు ఎంత ప్రార్థన చేసినా మేము వినకపోతాము. దేవుడు బిడ్డ ఎలా ఉంటాడంటే, అయా నీ చిత్తం, నీ చిత్తం అయితే ఇది చెయ్యి. అది శిష్యుడు ఎప్పుడు కూడా ఇది చెయ్యి అని గట్టిగా పట్టుకోడు, అయా నీ చిత్తం అయితే జరిగించు, నీ చిత్తం నేను ఎక్కడ ఉండాలి అక్కడ ఉంచు, అయా నేనేం చేయాలో అది చేయించు ప్రభా. నువ్వు ఒక ఇదే ప్లేస్ లో నాకు కావాలి ప్రమోషన్, లేకపోతే ఇదే ప్లేస్ లో నాకు ట్రాన్స్ఫర్ కావాలి, మేబీ ఇవ్వచ్చేమో కానీ ఇవ్వకపోయినా ప్రభా థ్యాంక్ యూ లాట్. అది శిష్యుడు. మెడికల్ సీట్ రాకపోయినా థ్యాంక్ యూ లాట్, ప్రమోషన్ రాకపోయినా థ్యాంక్ యూ లాట్. శిష్యత్వం అనేటువంటిది నిజమైనటువంటి శిష్యుడు అలా ఉంటాడన్నమాట. చివరిగా ఒక విషయాన్ని నేను చదివి ముగిస్తాను. మత్తయి సువార్త మనకు తెలుసు కదా, దేవుడు అసలు ఏం చెప్పాడో మనం చూద్దాం. మత్తయి సువార్త 28:18 అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి జనాలను తీసుకురండి అని ఉందా, ఏముందండి పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను ఏం చేయాలట? శిష్యులనుగా చేయుడి, శిష్యులనుగా చేయాలి. ఇదండి ద గ్రేట్ కమిషన్. దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప పని ఏంటంటే శిష్యులుగా తయారు చేయటం, శిష్యులుగా తయారు చేయటం. ఒకసారి మనం ఆలోచిద్దాం, శిష్యుడు ఎప్పుడు కూడా శిష్యులను తయారు చేస్తూ ఉంటాడు. నిజంగా శిష్యత్వం కలిగిన వ్యక్తివైతే కంపల్సరిగా యేసు ప్రభు వారి యొక్క శిష్యులను తయారు చేస్తాం. అందులో ఒకసారి మనం ఆలోచిద్దాం, ఏ గుంపులో మనం ఉన్నాం? బహుజనులు, బహుజన సమూహములు ఆయన వెంబడిస్తా ఉన్నారన్నమాట. ఈ జన సమూహాలు ఆయన ఎందుకు వెంబడిస్తున్నారని మనం చూస్తే, మనం చూసామన్నమాట, కొంతమంది ప్రేక్షకుల పాత్ర పోషిస్తా ఉన్నారు ఈ గుంపులో, కొంతమంది మెరాకిల్స్ కోసం ఆయన వెంబడిస్తా ఉన్నారు, కొంతమంది పవర్ మాంగర్స్ అన్నమాట, ఏదో పదవి కొరకు లేదా కమ్యూనిటీ కొరకు వెంబడించే వాళ్ళు ఉన్నారన్నమాట. వాళ్ళ యొక్క రాజ్యాన్ని, వాళ్ళ యొక్క ఐడెంటిటీని ప్రూవ్ చేసుకోవడానికి వెంబడించే వాళ్ళు కొంతమంది ఉన్నారన్నమాట. కొంతమంది క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉన్నారు, నేరాలు మోపే వాళ్ళు ఉన్నారన్నమాట. వచ్చి వాళ్ళు వచ్చేది ఎందుకంటే వాక్యం అంటానికి కాదు, వాళ్ళు వచ్చేది ఏంటంటే వీళ్ళు చెప్పే దాంట్లో మనం ఏం నేర్చుకోవాలా, ఏమో తప్పులు పట్టాలా, ఏం చేయాలా అర్థమవుతుంది అనే టైపు వాళ్ళు ఉన్నారన్నమాట. వ్యక్తుల్ని లోపాలను ఎతికే వాళ్ళు ఉన్నారన్నమాట. సో కానీ ఒకటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఎదగాలి. అఫ్కోర్స్ ఇనిషియల్ స్టేజ్లో ఇవి అలానే ఉండొచ్చేమో, కానీ దేవుడులో ఎదిగిన తర్వాత, ఆయన శిష్యులుగా తయారైన తర్వాత, వీ మస్ట్ బి చేంజ్ అవర్ యాటిట్యూడ్. మనం చూసాం ఎక్కడికి వెళ్తావంటే, అయ్యా నేను ఎక్కడికి వెళ్ళగలనయ్యా, నిత్య జీవపు మాటల యొద్ద నుంచి నేను, ఈ వాక్యం తప్ప నాకేముందయ్యా అది అనమాట యాటిట్యూడ్. ఇంకా మనం చూస్తాం కదా, తన్ను తాను ఉపేక్షించుకొని తగ్గించుకోవటం. శిష్యుడంటే, శిష్యుడంటే తగ్గించుకోవాలి. ఇంకా మనం చూసాం ఆ పాపాత్మరాలైన స్త్రీ, పాపాన్ని క్షమించబడినటువంటి ఆ స్త్రీ ఎలా ఉందండి, ఆయన పాదాలను పట్టుకుందండి. అలాంటి అనుభవం కావాలి. అనుదినం మనం ఆయన పాద సన్నిధికి వెళ్ళి కన్నీళ్లు కార్చేవారిగా, అయ్యా ఎంత గొప్ప దేవుడు అయ్యా నీవు నాయన నా పట్ల అని కన్నీరు కార్చేవారిగా ఉండాలి. అలాగే మనం చూసాం ఆయన్ని వెతికేవారిగా ఉండాలి. నీతిమంతుడు ఒక్కడూ లేడు, ఒక్కడూ లేదు. అర్థమవుతుందా? ఆయన్ని దేవుని వెతుకువారు ఎవరున్నారని దేవుడు చూస్తూ ఉన్నాడట, వెతికేవారిగా ఉండాలి. అలాగే మనం చూసాం ఫైనల్గా ఒకటి, మీరు వెళ్ళి ఏం చేయాలి, శిష్యులని తయారు చేయాలి. ప్రియాన్న యొక్క ఏ గుంపులో ఉన్నాం మనం? బహుజన సమూహములు ఆ క్రౌడ్లో మనం ఉన్నామా, లేక ప్రత్యేకించబడ్డామా? ఒకవేళ నువ్వు ప్రత్యేకించబడితే నీకుండే టీచింగ్ వేరుగుంటుంది, క్రౌడ్కుండే టీచింగ్ వేరుగుంటుంది. ప్రత్యేకింపబడినటువంటి వ్యక్తివి అయితే, ఆయన శిష్యుడిగా నువ్వు కానీ ఉంటే, నీతో యేసుప్రభువారు డీల్ చేసే విధానం ఇట్స్ డిఫరెంట్. యేసుప్రభువుని కూడా మనం చూస్తే నిజంగా ఆయన యొక్క పరిచర్ విధానం చాలా అద్భుతం, అద్భుతం. ఆయన భూమి మీద ఉన్నటువంటి సమయం, ఎక్కువ సమయం ఆయన గడిపింది ఆయన శిష్యులతోనే. నువ్వు నేను ఎవరితో గడుపుతా ఉన్నాం? క్రౌడ్తో గడుపుతా ఉన్నామా? ఒక మాట చెప్పాలంటే, మేము చూస్తూ ఉంటాం ఇక్కడ కూడా పరిచర్లో ఉన్న క్రైస్తవులు ఎంతో ఎలా ఉంటారంటే, అందరు వస్తారు, గ్యాదర్ అవుతారు, చక్కగా భోజనాలు చేస్తారు, హాయ్ బాయ్ వెళ్ళిపోతారంతే. ఎవరు ఏంటి, ఎవరేం చేస్తున్నారా, వాళ్ళ బాధలేంటి, వాళ్ళ కష్టాలేంటి, వాళ్ళ స్వాదనలేంటి, వాళ్ళ ఆత్మీయంగా ఎలా ఉన్నారు, పట్టించుకున్న వాళ్ళు ఎవరు ఉంటారు, నశించిపోతున్న వారి గురించి ఏమైనా ఆలోచిద్దామా అనే వాళ్ళు ఉన్నారే ఉండరు. అసలు ఒకళ్ళ గురించి ఒకళ్ళకి తెలియవంతే, వచ్చామా వెళ్ళామంతే. అది క్రౌడ్ అంటే. కానీ నిజమైన శిష్యుడు అట్లా ఉండడండి. ఆత్మతో నింపబడ్డ వ్యక్తి వ్యక్తులతో సంబంధాన్ని కలిగి ఉంటాడనమాట. యూఆర్ డీలింగ్ విత్ ద పీపుల్. కూర్చొని వాళ్ళ పరిస్థితుల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంది థింక్ చేస్తూ ఉంటాడు. పర్సనల్ కేర్, పర్సనల్ కేర్, వ్యక్తిగతమైనటువంటి శ్రద్ధ కలిగి ఉంటాడు. అందువల్ల ప్రియ నాక ఒకసారి ఎవరికి మనం పరీక్షించుకుందాం. ఏ గుంపులో మనం ఉన్నాం, అలాగే దేవునిలో ఎదిగినటువంటి నీవు నేను ఇంకా అద్భుతాల కోసం ఆయన అంబడిస్తా ఉన్నామా, దేవుని చిత్తమే నా జీవితంలో చాలు అనుకుంటా ఉన్నామా, అలాగే శిష్యుని తయారు చేసే విషయంలో దేవుని యొక్క కమాండ్ ఏంటంటే మీరు వెళ్ళి జన సమూహం చేయాలంటే శిష్యులుగా తయారు చేయాలి, శిష్యులుగా తయారు చేయాలి. వాళ్ళని శిష్యులుగా తయారు చేయటం మన ప్రథమ కర్తవ్యం. శిష్యులుగా తయారు చేయడం అంటే అంత ఈజీ కాదండి, చాలా టఫ్ అండి. ఎంతో సమయాన్ని ఇచ్చించాలి, గంటలు గంటలు మాట్లాడాలి. వారికి ఎన్నో విషయాలు ఉంటాయి. ఒక్కోసారి నేను కూర్చుంటే కొంతమందితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎంత షేర్ చేస్తూ ఉంటారు. ఒక్కోసారి మాట్లాడడానికి వెళ్తే అపాయింట్మెంట్ ఎవరు, వాళ్ళ గురించి వెళ్ళాలి, 2 సార్లు వెళ్ళాలి, 3 సార్లు వెళ్ళాలి, 4 సార్లు వెళ్ళాలి. అర్థమవుతుందా? ఆ టైంలో దొరుకుతాడు, అప్పుడు కూర్చొని చక్కగా కూర్చుంటే ఒక్కోసారి మాట్లాడుతుంటే, ఒకసారి ఈ మధ్య ఇక్కడ అస్సాంలో ఒక అతని దగ్గర మాట్లాడడానికి వెళ్ళారనమాట. 2 నెలల తర్వాత ఆయన నాకు అపాయింట్మెంట్ ఇచ్చాడు. ఆ 2 గంటలకు స్టార్ట్ చేస్తే దాదాపుగా 9:30 దాకా మాట్లాడుతూనే ఉన్నాడు అనమాట. ఎన్నో బాధలు షేర్ చేస్తాం, ఎన్నో ఇబ్బందులు చెప్తా ఉన్నాడు. కలిసి ప్రార్థన చేసిన తర్వాత ఆయన అన్న మాట ఒకటి రెండు వచ్చిన, బ్రదర్ నేను పరిచయంలోకి వచ్చి 10 సంవత్సరాలు అయింది బ్రదర్, కానీ వ్యక్తిగతంగా ఇలా నాతో కలిసి నా బాధని నా పరిస్థితుల్ని వినటానికి వచ్చిన వ్యక్తిని ఇంతవరకు చూడలేదు బ్రదర్. అన్ని మీటింగ్లకు రమ్మంటారు, అన్ని చోట్లకి రమ్మంటారు, కానీ నా కోసం వచ్చి నాతో కూర్చొని నా విషయాలు తెలుసుకున్న వ్యక్తిని చూడలేదు అని ఆయన ఏమంటే తెలుసా, నేటి దినాల్లో ఆ వ్యక్తిగతంగా పట్టించుకునే వ్యక్తులు కావాలి బ్రదర్ పరిచయలో. అది లేక అనేక మంది ఆత్మీయంగా అలా జీవితాలు అటనే ఆ క్రౌడ్లో కొట్టకపోతున్నారు బ్రదర్ అన్నాడు అనమాట. అందువల్ల అన్నాక తమ్ముడు చెల్లి మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దయచేసి మనందరం కూడా శిష్యుల్ని తయారు చేసే పనిలో ఉందాం, శిష్యుల్ని తయారు చేద్దాం, శిష్యులతో సమయాన్ని ఎక్కువగా గడుపుదాం. వారు శిష్యులు మనం తయారు చేశామంటే వాళ్ళు ప్రపంచాలను తలకిందులుగా చేస్తారు. అలాంటి మోటివ్తో మనం ఉందాం. ఇంకా ఎవరైనా గుంపులో కానీ ఉంటే ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందాం ప్రభా. నిత్య జీవపు మాటలు కలిగినటువంటి నిన్నే వెంబడిస్తాను ప్రభాని మనం ప్రభు కప్ప చెప్పుకుందాం. మంచి శిష్యులుగా మనం జీవిద్దాం. దేవుడి కొద్ది మాటలు మన జీవితంలో ఆశీర్వదకరంగా చేయను గాక. థ్యాంక్ యూ.